ఆయన వార్ధవ కూటం గురించి చెప్పుకున్నాం. వార్ధవ కూటం అంటే కంఠం నుంచి కంఠం, ఈ ముఖం నుంచి కంఠం వరకు, ఈ కంఠం నుంచి కట్టి వరకు కట్టాల కట్టేత మధ్య భూతస్వరూపం. అధోభాగ దాని కట్టి దగ్గర నుంచి పాదాల వరకు అధోభాగం అంటే ఏంటి, మన బాడీని నిజంగా చూడండి. మెడికల్ కార్డు నీకు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఏమి మూడు భాగాలుగా విభజించారు అమ్మ యొక్క అవయవాల్ని అనుకుంటే, మాకు చదువు చెప్పేటప్పుడు కూడా హెడ్ అండ్ నెక్ అంటారు. ముందర హెడ్ అండ్ నెక్ అని ఒక పార్ట్, తర్వాత థొరాక్స్ అండ్ అబ్డోమెన్ అంటారు. అంటే ఏంటి, థొరాక్స్ అంటే చెస్ట్ ఛాతీ, అబ్డోమెన్ అంటే పొట్ట భాగం ఇక్కడ వరకు. ఇంకా ఈ కింద కదా లోవర్ యూసర్స్ కింద థొరాక్స్ లోనే చేతులు కూడా వచ్చేస్తాయి. అలాగా అమ్మవారిని కూడా చూడండి, సైన్స్ అంటే సైన్సే, ఇక్కడ సైన్స్ ఏదే ఫాలో అయింది. ఫస్ట్ ఏమని చెప్తున్నావు, ఆడవడానికి ఏంటి నామం,
శ్రీమద్భాగవకూటైకము
స్వరూప ముఖ పంకజ, వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజాయ నమః. వాగ్భవకూటం అంటే ముఖ పంకజం, అంటే ఎక్కడి నుంచి, ముఖం నుంచి ఇక్కడ కంఠం మీదనే కదా ముఖం ఉంటుంది, అది వాగ్భవకూటం అంటారు. అంటే ఏంటి, జ్ఞానానికి ప్రతీక అక్కడ కంఠం నుంచి క్రింద నుంచి కటి పర్యంతం మధ్యభూత స్వరూపిణి, అబ్డోమెన్ థొరాక్స్ అబ్డోమెన్ వచ్చేసాయా. తర్వాత మధ్యభూత స్వరూపిణి కట్యాల కటి పర్యంతం మధ్యభూత స్వరూపిణి
కట్టెదో భాగం
అమ్మా, కట్టి నుంచి కింద వరకు శక్తికూట ఉంది, శక్తికూటం అంటారు. ఇది శక్తికూటం, ఇది మధ్యకూటం, ఇది వాగ్భవ కూటం. మూడు కూటాలు, కూటం అంటే ఏంటి గ్రూప్, కూటం అంటే గ్రూప్ అనమాట. కనుక ఈ వాగ్భవ కూటంలో ఏమేంటి ఇప్పటి వరకు మనం చెప్తున్నాం, కిరీటం నుంచి మొదలు పెట్టుకున్నాం. అంటే మీరు అడగదు కిరీటం ఏంటండి అని ఆవిడ అవయవం అని, ఆవిడ శిరస్సును అలంకరించిన కిరీటాన్ని కూడా అంత గొప్పదనం ఉంది కాబట్టి కిరీటాన్ని వర్ణించారు. కిరీటం ఉంది, తర్వాత శిరోజాలు ఉన్నాయి, తర్వాత అడికలు ఉన్నాయి, తర్వాత పాలభాగం ఉన్నది, తర్వాత కనుబొమ్మలు, తర్వాత కళ్ళు, తర్వాత పాపిడి, ఆ తర్వాత మరి అమ్మ కనుబొమ్మలు, కనుబొమ్మలు కళ్ళు అదేంటి చెవులు కపోలాలు ముక్కు ముక్కు చెప్పేసుకున్నాం, ముక్కు ఏదనే చెప్తున్నాం.
పెదవులు,
పెదవులు అసలు ముఖ్యం. ఇప్పుడు ఏమిటి, వాగ్భవకూటానికి పొట్ట వాక్కు రావాలంటే మనకి ముందర నోరు ఉండాలి కదండి. అమ్మ నోరు పరిమితం చేస్తున్నారన్నమాట ఇప్పుడు. అయితే నాసిక చక్కగా మనకి ఇప్పుడు ముక్కు చూస్తే మనకి ఏ ముక్కు రావాలని,
వెదురు వెదురు కొట్ట
వెదురు ముక్క శివోహం. ముక్కు చూస్తే ఏ ముక్కు రావాలి, వెదురు ముక్క రామాయణం అంతా రాముకి సీత ఎవరుందన్నట్టుగా నేను ఎంతసేపు
చెప్పుకున్నామంటే
ముక్కు చూడగానే మనకి వాడు పొట్టు ముక్కు చట్టి ముక్కు అనే కంటే ముక్కు చూడగానే మన అందరికి ఇచ్చిన ముక్కు ద్వారా మనకి అజప గాయత్రి అనే
సోహందుకోంది
అని చెప్పుకున్నాం కదండి. శ్వాస ద్వారా మనకి భగవంతుడు చేస్తున్నాడు శివోహం శివోహం అని, నేను శివుణ్ణి నేను శివుడి కానీ నేను శవాన్ని నేను శవాన్ని అనుకుంటున్నాను. ఎంతకాలం శవ శవలో అనుకుంటాం, శవలు అనుకుంటే శవమే అయిపోతాం, శివం అనుకుంటే శివం అత్యసం. ముక్కులు చట్టులు అనుకుంటే అలాగే ఒక ముక్క ఎన్నాళ్ళైనా వాడి ముక్కిలా ఉంది, వీడి కళ్ళలా ఉన్నాయి, వాడి కళ్ళు మెల్ల కళ్ళు, వీడి కళ్ళు ఏంటో ఇంకోలా ఉంది, ఇలాగ అనుకుంటూ వెళ్తుంటే మనం ఎదుటి వాడిలో ఉంది. ఇలాంటి లౌకికమైనటువంటి ఫోటో చూస్తే ఉంటే ముందుకెళ్ళాం మనం, సాధనలో పట్టుకో ముందుకెళ్ళాం. సాధనలో ఉండేటువంటి దృష్టి రావాలంటే స్కాన్ దృష్టి రావాలి. స్కాన్ దృష్టి అంటే అంతరాంతరాలలో వెళ్ళిపోవాలి మనం. పై పైన ఈ పై రానిపోయేటటువంటి ఈ పంచభూతాల గురించి మనం ఎంత దీపుగా చెప్పుకున్నాం, మరి పంచ కోశాల గురించి ఐదు ఎన్వలప్స్ మనకు ఉన్నాయి, మనకి కవర్ చేసేసే చెప్పుకున్నాం కదా. ఆనందమయ కోసం, ప్రాణమయ కోసం, మనమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, వీటన్నింటినీ నువ్వు దోసి అవతల పడేసి వాటికి సాక్షిగా ఉండాలి. అది ఎలా ఉండాలి అనేటట్టు అనేక సార్లు చెప్పుకున్నాం. అది చెప్తూ ఏం లేదు, నేను కొంచెం జాగ్రత్తగా చెప్తానండి. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే పొరపాటు డాక్టర్ అయ్యానేమో, టీచర్ అయితే బాగుంటుంది, డాక్టర్గా ఉన్నప్పుడు కూడా టీచింగ్ చేశాను, అది వేరే సరే. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఒకటి నేర్చుకున్నప్పుడు మనం పెర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనుకోండి, మనం కూడా చెప్తాం. తర్వాత వాళ్ళు చెప్పేది అమ్మ ఎప్పుడూ చెప్తారు, వేడి నీళ్ళ చదువు చన్నీళ్ళ చదువు అని. మీ జ్ఞాపకం దా అమ్మ మాట్లాడడం జ్ఞాపకం లేదా? వేడి నీళ్ళ చదువు అంటే అప్పటికప్పుడు చక్కగా వెంట వెంటనే విన్నది వెంటనే వెళ్ళి ఒక్కసారి మననం చేసేసుకోవడం, అది వేడి నీళ్ళ చదువు అండి. ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చెడు వేడి నీళ్ళ చదువు. ఇవాడ హోంవర్క్ ఎల్లుండి చేద్దామనుకుంటే అది చన్నీళ్ళ చదువు. అర్థమైందా? మనకి ఏమి అక్కర్లేదు, ఒక్క పాయింట్ గుర్తించుకోగలిగితే చాలు. నేను మీకు చెప్పాను కదా మొదట్లో, మనం ఒక్క శ్లోకంలో ఒక్క అక్షరం ఒక్క పదం మనకి నచ్చిన అర్థమైన పదం ఒక్కటి గుర్తించుకుంటే మనం దాన్ని బట్టి లాగామంటే ఆ దాని మీనింగ్ అంతా మనకు వచ్చేస్తుంది, తప్పకుండా వస్తుంది. కనుక ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారు, 59 అయిపోయింది, 60 అయిపోయింది. అమ్మ అమ్మవారి సరస్వతీదేవి ఆఖరికి అమ్మవారి నాలుక పైన ఆవిడ తాటవం చేస్తూ ఉంటే సరస్వతీదేవి తెల్లనిది అని మనం అనుకుంటాం కదా, ఆవిడ కూడా ఎర్ర అయిపోయిందండి, అమ్మవారి వద్ద వచ్చేసింది ఆవిడ కూడా. అదొక చమత్కారం. సరే, ఆ తర్వాత అమ్మవారి యొక్క ముక్కు గురించి చక్కగా చెప్పుకున్నాం. ఇప్పుడు 62 శ్లోకం, 62 కదా వస్తుందిలే, తాంబూలం మననే వదలదు, అమ్మవారు వదలదు మనని.
ఎవరు మర్చిపోలేదని చెప్పడం?
నేను మర్చిపోలేదు, మీరు మర్చిపోలేదు,
చెప్పన్నావుగా గుర్తు చేయమని చెప్పావుగా.
62 శ్లోకంలో ప్రకృత్యా రక్షాయా సవ సుదతి దత్త చరణు చేలి ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం తద్బింబం ప్రతిఫల రాగాదర్పితం తులా మధ్యారోడు కథ వివనల చేత కలయ. చెప్పేసుకున్నామండి, చెప్పేసుకున్నాం. నవమి విద్రుమ బింబశ్రీన్యక్కార్ అనేటటువంటి నామానికి ఇది భాష్యం అని చెప్పుకున్నాం. అంటే అమ్మవారి పెదవులు పగడాల్లా ఉన్నాయి, దొండపళ్ళల్లా ఉన్నాయంటే మేము ఒప్పుకోము, నేను ఒప్పుకోము. కానీ ఎందుకు అంటే దొండపండు కాయాలి అంటే దొండ తీగ కూడా దొండపండు రంగులో ఉంటేనే అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఎలా ఉంటుందండి, ఉంటుందా? తీగలు మొక్కలు పురీగా ఉంటాయి కానీ ఎర్రగా ఉంటాయా? ఉంటాం కదా. అందుకని ఇది చల్లదన్నారు ఎవరు, శంకర్లు గారు. పోనీ పగడంతో పోలుద్దాం అంటే పగడమేమో తీగి కేక్ కాదు కదా, పగడం తీగి కాదు తీగి కాదు, అందుకని పగడం కూడా సరిపోదు. అందుకని అవి రెండు కూడా సరిపోవట్టే కదా. ఇంతకీ ఇదే విషయం కదా వాళ్ళు కూడా చెప్పారు, ఎవరు వసిన్యాది దేవతలు, వసిన్యాది దేవతలు కూడా అదే చెప్పారు కదా, నవమింద్రుమ బింబ బింబశ్రీ ఎక్కాలి అంటే ఈ బింబశాఖానికి బింబశాఖం అంటే తొండపట్టుకి మరి అప్పుడే పుట్టినటువంటి నవమింద్రుమ చక్కటి ఆ దాన్ని పగడానికి కూడా ధిక్కరించేటటువంటి ఎరుపుతనం కలిగిన పెదవులు కలది అమ్మ అని వాడు కూడా అలాగే అన్నారు. అల్టిమేట్గా అదే ఇంకో మాటల్లో ఈయన చెప్పారన్నమాట. కనుక 62 కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం 63 చెప్పుకోవాలి. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీదతి రసతయా చక్షుజడివా అతస్తే శీతాక్షోరమృతలహరీ రామ్లరుచయః విపత్తి స్వచ్ఛందము దిశి దిశి వృషం కాంతిక ధియా. ఎంత చక్కగా ఇది ఈ 63వ శ్లోకంలో అమ్మవారి విషయం చెప్తూ అమ్మవారు మామూలుగా చకోర పక్షులు అనేటటువంటివి దేనిని తిని బ్రతుకుతాయని చెప్తారు,
చంద్రకిరణాలలో
వచ్చే చంద్రకాంతి నుంచి వచ్చేటటువంటి అమృత కిరణాలని తాగి బతుకుతాయి అని చకోర పక్షుల గురించి చెప్తారు. చంద్రుడు చకోర పక్షి, ఏమండి మేఘము చాతక పక్షి, ఆ మేఘాల నుంచి వచ్చినటువంటి నీటిని తాగుతుంది చాతక పక్షి. చంద్రుడి కోసం చకోరులాగా పరితపిస్తోంది అనే మాట వింటాం కదా మనం, అవునా? మళ్ళీ కొంచెం
ఏం మాట,
చంద్రుడి కోసం చకోర పక్షి అదే అన్న తప్పిస్తోంది
అని.
మీరు కొంచెం అందరూ ఎక్కడగా ఉండరా ప్లీజ్, లేకపోతే బోర్ పడితే చెప్పండి తగ్గించేద్దాం చెప్పుకోవడం, ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్గా అంటే నిన్న నా అమ్మవారి అమ్మవారు ఆ సరస్వతి అమ్మవారు చెప్తుంటే ఎంత చక్కగా అలా అలా అందండి అంటే ఏమని చెప్తున్నాం అంటే ఆ పాటలు చెప్పుకుంటున్నప్పుడు ఒకళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటే అలా ఏం అర్థం కాదంటే అలా చూస్తూ ఉంటే ఆ చెప్పేవాడికి వాడికి అనుమానం వస్తుంది, వీడు చెప్తున్నది వాడికి అర్థమవుతుందా లేదా అని. అవునంటారా కాదంటారా, కాస్త నవ్వు ఏదో కాస్త బాగు బాగు పర్వాలేదు బాగానే అని అన్నారు అనుకోండి, ఎందుకంటే మీరు అలా చెప్తారు ఒకటి కోసం అడగడంలా, మీరు వింటున్నారు ఆనందిస్తున్నారు అనే ఒక భావన ఇక్కడ కలిగిందనుకోండి ఇక్కడి నుంచి ఇంకా భావాలు కొన్ని పైకి వస్తాయి అంతే. అంతేగాని ఇద్రోమంటూ బాబుని వర్ణించినట్టుగా ఏమని ఏమంటారు వాటిని, వడిలిపోయిన విజయనగర తోటకూర కాడల్లాగా ఏమండి మనల్ని మొహాలు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత బాధగా ఉంటుంది, హ్యాపీగా ఉండి చక్కగా మనకి ఇచ్చినటువంటి సదవకాశాన్ని మనం చక్కగా వినియోగించుకుంటున్నాము అనే భావం ఉన్న వాళ్ళకు కొంచెం రసజ్ఞతో అండి, అమ్మవారే అమ్మవారి పేరే ఉందండి రసజ్ఞ రససేవతి కదా, అందుకని రససేవతి ఉండాలి, రసహృదయం ఉంటే చెప్పేవాడికి కూడా ఆనందంగా ఉంటుంది అనమాట, లేకపోతే అలా ఉంటామండి. అందుకని కాస్త నవ్వడము ఏదో బాగుందండము అంటే బాగుందండి నా మెక్కోసు కాదు అర్థమవుతోంది పర్వాలేదు ఈ సొంతక్క చెప్తున్నది అనే ఒక్క విషయం నాకు తెలిస్తే చెప్తాను. కనుక ఇప్పుడు ఎన్నో శ్లోకాలు చెప్పుకుంటున్నాము, 63వ శ్లోకంలో దేని గురించి చెప్పుకుంటున్నాము అంటే అమ్మవారి యొక్క ఏమండి దేని గురించి అంటే
చిన్న
అవ్వండి ఆ అమ్మవారి యొక్క చిరునవ్వు గురించి
చెప్పుకుంటున్నాను. మనోహరి పాలి జగజ్జనని మాతా 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 జగజ్జనని
అమ్మ మందహాసవదని మందహాసం అని అమ్మను వస్తే మనం భయపడి వెళ్ళిపోతాం. కాళికాంబవారు ఆ సినిమాలోనే వినడు కాదు. కానీ ఇక్కడ అమ్మ మందహాసంతో ఎందుకు మందహాసం వస్తుంది ఆవిడ లోపదంతా ఆవిడ కేవలం ఆనంద ఏకరస ప్రసారం ఆనంద ఏకరసమే ఆవిడలో ప్రవహిస్తుంది. ప్రవహిస్తున్నప్పుడు ఆవిడ ముఖస్థగా బయటికి ఏం కనబడుతుంది చిరునవ్వే కదా. ఒకసారి బాబు మహారాజు అంటే నేను మా అన్నయ్య తెలుగుండా కూర్చున్నాడు చూడండి మా
నారాయణ
నారాయణ అన్నయ్య ఢిల్లీ నారాయణ మేమిద్దరమే వెళ్ళాము ఒకసారి జైపూర్ ఏమండి రాధాకృష్ణుల్ని దర్శించుకోవడానికి. ఇక్కడ రాధాకృష్ణుడు వెళ్ళినప్పుడు ఈయన అక్కడ శిల్పి గారితో మాట్లాడుతున్నాడు మా అన్నయ్య కాబట్టి నేను మట్టుకు అక్కడ పెద్ద హాల్ ఇంత పెద్ద హాల్ ఉంది ఆ హాల్లో అన్ని విగ్రహాలివి అన్ని దేవుడు విగ్రహాలు ఒక్కటి కాదు కృష్ణుడు రాముడు విష్ణువు ఇంకెవరో శివుడు ఇంకా మీ ఇష్టం ఏ పేరు చెప్తే అవి భైరవుడు కాలభైరవుడు కుంకుటేశ్వరుడు ఒకటి కాదండి అందరూ నర్తనాత్మీయుడు అందరూ ఉన్నారు. స్వామివారు ఇలా చూస్తున్నారు ఒక్కొక్కదాన్ని నేను వారి వెనకాల నడుస్తూ ఇలా చూస్తున్నాను. చూసుకుంటే సడన్గా ఆగారు చూడండి చూసావా ఇటు చూసిన ఎంత చక్కటి మందహాసమో ఆ మూర్తుల ముఖాల మీద అన్నారు. ఈ మందహాసం అంటే నాకు అదే జ్ఞాపకం వచ్చింది ఆ మూర్తులలో ఆ మందహాసం ఎదుగుతున్నావాలా వెతికి తీసుకొని అని అడిగారు. ఏమని చెప్తాం మనం చిన్నపిల్లలు మనకేం తెలిసిందని చెప్తాం అలా చూస్తున్నాం. ఆయన చెప్పుకున్నారు బాబు ఆయన చెప్పారు మరి వారు కేవలం ఆనంద స్వరూపులే కదా ఆ ఆనందాన్ని అలా అభివ్యక్తం చేస్తున్నారు వాళ్ళు బయటికి ఆ చిన్న మందహాసం రామారి పిల్లలు చిన్న మందహాసం నవ్వుతున్నట్టు కంటెంట్ ఉంటారు చిన్న హాసం ఆ చిన్న మందహాసంలోనే వారి అంటే ఏంటి వారి పరిపూర్ణమైనటువంటి నవ్వే మనం చూస్తే మనం తప్పుకోలేమనేమో చిన్న మందహాసమే మనం చూపెట్టుకుంటాం అర్థమైందా అని అప్పుడు చెప్పారనమాట. ఆ ఎటు చూసినా ఏ దేవతామూర్తులు చూసినా మూర్తి పుడుచుకున్నారు. నేను నన్ను ఎక్కడో చూశానండి నేను యూట్యూబ్లోనే చూశాను ఎక్కడో వెంకటేశ్వర స్వామిని విగ్రహం చూపెట్టారు. ఈ వెంకటేశ్వర స్వామి పిల్లల్లో ఎక్కడా లేనట్టుగా చక్కటి చిరునవ్వు కనబడుతుందని వాడు చూపెట్టాడు. సాధారణంగా మనకు కనబడదు వెంకటేశ్వర స్వామి ముఖంలో చిరునవ్వు లాగా పెద్ద కథలు కానీ ఆ పిల్లల్లో కనబడుతుంది అనమాట. అదే ఆ నవ్వు గురించి ఇక్కడ కనిపిస్తూ అమ్మా ఈ చకోర పక్షులన్నీ కూడా ఆ వెన్నెలలో ఉండేటటువంటి అమృత కిరణాలను దాటి పడుతాయి అవుతే స్మిత జ్యోత్స్నాజాలం కవచ పతన చంద్రస్య విషత అవుతే మేమేం చేస్తాం తెలుసా మేమంటే ఎవరండి మేమంటే ఎవరు ఈ చకోర పక్షులు ఏ చకోర పక్షులు భగవంతు కోసం ఏ చిన్న చకోర పక్షులను ఒకలాగా అనుకోవచ్చు మనం అవునా భక్తులే చకోర పక్షులు అవునా కాదు భక్తుడు ఎలా ఉండాలి చకోర పక్షులాగా ఉండాలి చంద్రుడి కోసం చకోర పక్షి వేచి ఉన్నట్టుగా వేచి ఉండాలి గురుమూర్తి యొక్క బోధావంతం కోసం కరుణ కోసం కనుక అసలు మీరు మామూలు చకోర పక్షుల గురించే చెబుతూ ఈ చకోర పక్షులు అన్నీ అమ్మ వాటి జన్మాంతర సుకృతం ఏమిటో తెలియదు కానీ నీ యొక్క చక్కటి దరహాసకు ముఖంలోంచి వచ్చినటువంటి ఆ అమృతం అంత తాగి 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 మత్తిలిపోయి బాగా నోరంతా స్వీట్ అయిపోయిందండి ఎవరికి
చక్కర పక్షి
ఆ చక్కర పక్షి నోరంతా తీపైపోయి చెంచు జడిమ ఆ చెంచులంటే ఏంటి ముక్కులు ఆ ముక్కులు జడబడిపోయాడంటే స్పర్శ లేకపోయాడు అంటే తీపి బాగా తీస్తే మనకేమవుతుంది అంటారు మామూలుగా పాము వచ్చింది అలా పాము వచ్చింది ఈ చక్కర పక్షికి అంటే ఏంటంటు భరించలేకపోయాడు అంత ఆనందాన్ని అంత మధురిమని ఇంత మధురిమకు అసలు కారణం ఏమో అని నేను పాడుతున్నాను కదా ఆ మాధుర్యాన్ని నిజంగా మనం పరిపూర్ణంగా అనుభవిస్తే దాన్ని తట్టుకోగలమా అని ఇక్కడ ప్రశ్న ఆ తట్టుకోలేక అందుకని ఈ చక్కర పక్షులన్నీ ఏం చేశాయంటే అక్కడ కొంచెం నాలుక పురుగు చేసుకుందామని మామూలు చంద్రుడు వెన్నెలకి వెళ్ళాయమ్మ అందుకని ఆ చంద్రుడి వెన్నెలు తాగి వస్తున్నాయి ఏం చెప్తున్నారో అర్థమైందండి ఏంటి అలా చూస్తాను నీకు అర్థం కదరా ఇంకే మా జాలయ్య బాబాయ్ గారి అమ్మాయి గారు చెప్పండి అర్థం కాలేదా అర్థమైందా అంటే అమ్మవారి యొక్క ఆ ముఖంలో వచ్చే చిరునవ్వు అనే వెన్నెలని ఆస్వాదించి ఆస్వాదించి ఈ చకోర పక్షులు ఏం చేశాయంటే అవి బాగా తీపి 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 అయిపోయింది వాడి నోరు బాగా తీపి అయిపోతే ఏం చేస్తాం మనం అబ్బబ్బ నోరంతా తీపి అయిపోయింది కొంచెం హాట్ తిందామని కొంచెం హాట్ ఏదో అంటే ఓ కూలగా ఓ మాట అయిపో ఏదో ఒక నోట్లో వేసుకుంటాం కదా అలాగే ఈ చక్కర పక్షులు అంటున్నాయట అవి బాబు అమ్మ పెదాల నుంచి వచ్చి ఆ చిరునవ్వుల జల్లు ఈ చిరునవ్వులు ఎన్నెల జల్లు పొడిసిన నా మది పొడిసిన కదలాలని కాచిన నా కక్షణీయుగమై తోచిన చిరునవ్వుల జల్లుల కాంతులు అవి తాగి 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 మాకు ఈ చక్కర పక్షులకి నోరంతా బాగా తిప్పిగా అయిపోయి కొంచెం వాటిని ఆమలా రాసుకుందాం ఆమలా అంటే ఉసిరి ఉసిరి పచ్చడి రాసుకుందాం అనుకున్నాయి ఉసిరి పచ్చడి రాసుకుందాం అనుకుని ఈ ఉసిరి పచ్చడి వాటికి ఏ ఉసిరి పచ్చడి వాడికి అక్కడ పాపం మరే మా దొడ్లో ఇప్పుడే కాసే ఉసిరికాయలు మేము ఉసిరి పచ్చడి పెట్టామురా అని మనం ఏమన్నా పెట్టి చూపిస్తామండి వాటిని వాటికి అడిగారు వాటికి మామూలు చంద్రుడే ఒక ఉసిరికాయ అడిగాడు అంటే ఆ అమ్మ యొక్క నవ్వు అనేటటువంటి అమృత కిరణాలు ఉందరా చంద్ర కిరణాలు ఎటువంటివని చెప్తారు ఉసిరి పచ్చడానికి అర్థమైందా అంత తక్కువ బియ్యవి అని పోల్చి చెప్పారండి రసజ్ఞత కావాలి రసజ్ఞాయే నమః రససేవతయే నమః ఇదంతా రసానుభూతి ఇది మనం చక్కగా అనుభూతికి తెచ్చుకోవాలి ఎందుకంటే ఆ అమ్మ యొక్క అమృతపు ఆటి మీరు ఒక నోటీస్ చేయండి మాతాజీ కాదు ఇక్కడ కూర్చుంది సీరియస్గా ఇలా జాగ్రత్తలో ఉండి కళ్ళు తెచ్చిగా చూస్తాడు మనం అందరం ఏమైనా ఇది అంత అనగదా ఏంటి మనం ఆవిడ నవ్వుతూ చూసారనుకోండి ఒక్క కళ్ళు ముడుకు 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 మనం వేస్తూ ఉంటాం ఆవిడ ఏదైనా అనగడం ఆలస్యం 10 మంది వేస్తాం చెప్పేయడానికి ఆవిడే కానీ సీరియస్గా ఉండే ఒక్క పిట్ట చూడకూడదు అదేవిధంగా ఇక్కడ అమ్మ యొక్క ఆ నవ్వులని నవ్వులన్నీ వచ్చేటువంటి అమృత ధారలకి ఇప్పుడు మన మన పక్షంగా ఆలోచిద్దాం ఈ యొక్క ఈ శ్లోకాన్ని ఇప్పుడు భక్తులకు మనం ఉన్నామని గురుమూర్తి ముఖత వస్తున్నటువంటి మోదానందాలు చాలా చక్కగా వింటున్నామండి అలా వింటున్నాం 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 వచ్చేపోయాక ఇక చాలేదు ఇవాళకి చాలు ఇవాళకి చేసుకుని సత్సంగం చాలేదు అది బయటకు వెళ్ళి మనం ఇంకోటి ఏదో చదువుకుంటున్నామా లేదా అని గుర్రం ఉంటాడు మనం 24 అవర్స్ మనం బాబుజీ గోదావరితో బాగుందని చెప్పి అదే టీవీలో అదే పెట్టుకున్నాం చూస్తున్నాం మనం కాసేపు చూస్తాం పొద్దు పొద్దున్న లేవగానే ఒకసారి చూడొచ్చు. నాలాంటి వద్ద ఆశీస్సులు ఒక్కటి వినేసి ఆపేసింది కూడా ఏమండి. అంత మాత్రాన ఆయన అంటే మనకి ఇది లేదని కాదండి, అది వేరే సంగతి అనుకోండి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం అనమాట, మనకి ఆ అమృతం అంతా బాగా తాగేసి 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 ఉన్నామేమో, మనకి బాగా కడుపు నిండిపోయి కొంచెం మామూలు స్టేజ్ వరకు వచ్చేసాం అనమాట. అందుకని బయట విషయాదుల అనే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతాం లేదు అని ఎవరైనా ఉంటే చేస్తాం. ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నా కూడా మనం బయట ప్రపంచంలోకి వెళ్తున్నాం, అది మర్చిపోదు. అలా వెళ్ళకుండా ఉన్నాం అనుకో అది విశేషం. అందుకని ఈ మధురత్వాన్ని కూడా మనం ఎక్కువ ఆస్వాదించలేక పురుపు చేదు ఏంటి మరి కాస్త కారం ఉప్పు ఇలాంటివన్నింటి కోసం ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం. అవునా? అది అన్నమాట ఇక్కడ చెప్పారు. ఇది కాకుండా మరి ఈ అమ్మ యొక్క చిరునవ్వు మీద మూక కవి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం. మూక పంచశతి అనే వారు ఒక్కొక్క అమ్మ యొక్క ఒక్కొక్క అవయవం మీద మనం నేను పద్యాలు రాశాడు. ఎందుకంటే ఆయన పుట్టుకతో మూగవాడు మూగాయన. అటువంటి మూగాయనకి పాపం అమ్మని అమ్మని చూడాలి అమ్మని చూడాలి అమ్మని చూడాలి అని ఘోరమని పిలిపించాడు. పిలిపిస్తే అమ్మవారు దర్శనమిచ్చింది. అమ్మవారు దర్శనమిస్తే అమ్మవారిని స్తుతించాలని చూశాడు. స్తుతిద్దామంటే నోరేది నోరలేదు. అందుకని ఇంకా ఏడుపు మొదలు పెట్టాడు. మీకు గుర్తు తెచ్చుకొని బాబుజీ చెప్పినటువంటి ధ్రువుడు కథ. ఆ ధ్రువుడి కథలో ఆ ధ్రువుడు కూడా 5 ఏళ్ళ చిన్నవాడు. తల్లి పిల్లని అలా అర్థం చెప్పి కఠోర తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేశాక అక్కడ స్వామివారు ప్రత్యక్షం అవగానే తన తండ్రి తొడ మీద ఎక్కే భాగ్యం కావాలి అని అడగడం మర్చిపోయాడు. లౌకికమైన విషయాల్ని స్వామివారి సన్నిధిలో మర్చిపోయాడు. మర్చిపోయాడు అలా చూస్తూ ఉండిపోయి ఆయన స్తుతించాలని అనుకున్నాడు. కానీ ఈయనకు చూస్తే ఎంత వయసు 5 ఏళ్ళ పిల్లవాడికి ఏం జ్ఞానం ఉంటుంది? అందుకని అలా ఏడుస్తున్నాడు. ఆయన ఏడుస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు, తన యొక్క శంఖంతో అతని ఆయన యొక్క నాలుకను చాపి దాని మీద విద్యాక్షరాలు రాస్తే ఆయనకి వాక్కు చలి వచ్చి విష్ణుమూర్తిని స్ఫూర్తించాడు అని మనకి భాగవతం చెప్పింది. అదేవిధంగా ఈ మూఢ కవి కూడా అమ్మవారి కోసం దర్శించేసరికి అయ్యో అమ్మ నేను స్ఫూర్తించలేకపోతున్నానే అని ఏడుస్తాడు. ఏడుస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అనుగ్రహించేసరికి అనుగ్రహిస్తూ ఏడుస్తుంది అది లోపల ఉన్న తాంబూలం తీసిచ్చేటట్టు. తాంబూలం తీసిచ్చేసరికి ఆయన వెంటనే వాగ్ధాట ఎలా వచ్చిందంటే అమ్మవారి పెదాల పైన అమ్మవారి వాగ్భవ కుండం పైన ఒక ఒక్కొక్క రుది పైన ఒక ముఖం పైన ఒక నాలుగు పైన ఒక రుది పైన 100 శ్లోకాలు ఒక్క పెని మీద 100 శ్లోకాలు రాశాడు. అంటే అమ్మవారి యొక్క ఆ వాగ్భవ కుండం యొక్క గొప్పదనం ఒకసారి ఊహించుకుంటాం. అంతేకాకుండా కార్యకర్త గణపతి శాస్త్రి గారు చెప్పి గణపతి ముని అని కూడా అంటారు. ఆయన రమణ మహర్షి వారి యొక్క శిష్యులు వారు. ఆయన మహాయోగేశ్వరుడు. ఆయన అమ్మవారిని ఎంత ఉపాసన చేశాడంటే అంత ఉపాసన చేశాడు. చేసి 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 ఆయన ఒక్క మాట అన్నమాట, అమ్మా నీ యొక్క ఆ చిరునవ్వును చూసావా, అది కేవలం నీ హృదయానందానికి ఒక చిన్న ఒక అలలాంటిదమ్మా. అలా అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అలా?
సముద్రం
నుంచే కదా. ఆ సముద్రం నుంచి వచ్చే అల ఎంత ఉంటుంది చిన్నది, అది ఎంతసేపు ఉంటుంది? కొంతసేపు ఉంటుంది లోపల. కానీ ఈ సముద్రంలోంచి ఒక అల పైకి రావాలంటే సముద్రంలో ఎంత ఉండాలి, ఎన్ని అలలు సముద్రంలో దాగి ఉన్నాయి, ఎంత ఆనందం సముద్రంలో దాగి ఉన్నాయి, నుంచి మనం 63వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ కడుతున్నామండి? 65వ శ్లోకం చెప్తున్నాం. ఈ 65వ
శ్లోకం అడుగుతోంది ఎందుకు దాటేస్తున్నాను.
రణే జిత్వా చైత్యా నపవృత శిరస్త్రై కవచివి నివృత్తై చెట్టాంస త్రిపురహర నిర్మాల్య విముఖై విశోకేంద్రోపేంద్రై శశి విశద కర్పూర శకల విలీయంతే మాతస్తవ వదన కాకూల కపట. అంటే మన గమనామాల్లో ఒక నామం కదా, కర్పూర వీధి కామోద సమాకర్ష నిరంతర. కర్పూర వీధి కామోద సమాకర్ష, ఆ కర్పూర వీధికలు కలిగినటువంటి అమ్మ తాంబూలలో మరి పచ్చ కర్పూరం ఇవన్నీ వేస్తారు కదా, ఆ వేసినప్పుడు అమ్మ తాంబూలంలో వేసే కర్పూరం ఏమిటో తెలుసా అండి? ఆ అమృత గుళికలు ఎక్కడి నుంచి తెస్తారు అంటే ఆ చెంచులోంచి వస్తాయి. అది మామూలుగా మన పచ్చకర్పూరం మన పచారి కోట్లో ఉండే పచ్చకర్పూరం కాదు, అమ్మవారికి వేసే పచ్చకర్పూరం. దేవతలు కదా వాళ్ళు, ఏమన్నా మనలాంటి మానవులా ఏమిటి? అటువంటి ఆ స్వామి వారిని మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే 65వదేనా, అటువంటి అమ్మ ఆ తాంబూలం యొక్క ఆ తాంబూలంలో వేసినటువంటి ఆ దివ్య సుగంధ పరిమళాలు అన్నీ కూడా సమాకర్ష దిగంతర దిగంతరాలన్నీ అంటే ఏంటి, దిక్కు దిక్కులు అన్నీ కూడా వ్యాపించిపోయింది అమ్మవారి యొక్క తాంబూల ఆ పరిమళం. తాంబూల పూరిత స్మేరవదనాయ నమః అమ్మవారు. అమ్మవారి తాంబూలం 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 తీసుకునేటువంటి ఆ అమ్మవారి తాంబూలం ఎక్కడుంది? ముక్కులో ఉందా, తలలో ఉందా, చేతిలో ఉందా, ఎక్కడుందండి? నోట్లో ఉంది. నోరంటే ఏంటండి? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఏ కూట గురించి
చెప్పుకుంటున్నాం?
వాగ్భవ కూటం. కనుక ఇప్పుడు అమ్మవారి తాంబూలం అంటే ఏమిటది? అమ్మవారి విశిష్టం, అమ్మవారు మూక కవికి ఇచ్చింది, అమ్మవారి నోట్లో నుంచి తీసిన తాంబూలం. పిల్లలు మనం గోధు మనం గోచేసాక పెద్దేంటి, ఒక బాలింద్రాలే ఉన్నారు పూర్వకాలంలో, వాళ్ళకేమో చక్కగా కస్తూరి కిస్తూరి అన్ని వేసి తాంబూలాలు ఇచ్చేవారు తినేవారు కదా. ఆ తాంబూలం తింటుంటే ఎడపిల్లలు ఉంటారు కదా పక్క ముందు కుండ్రు పిల్లలు, వాళ్ళు ఎందుకంటే పూర్వం రోజుల్లో పిల్లలకి మంచిగా ఏడాది ఆరాది తప్ప ఎక్కువ గ్యాప్ ఉండేది కాదు కదా. అందుకని ఈ ఒకటిన్నరేళ్ళు ఒకటి పిల్లలు వీళ్ళందరూ వెనకాల అమ్మ వెనకాల తిరుగుతూ అమ్మ అమ్మను వేదన అవుతున్నాను. ఎందుకంటే మేము ఇదంతా చూసాం, నేను ప్రత్యక్షంగా చూసాను. మా ఇంట్లో నాకు 5 రకాయలు అండి 6 రకాయలు ఒకళ్ళు అంతేకాకుండా మా చుట్టూరా చుట్టాలు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు వాళ్ళు మా కజిన్స్ అందరూ అనుకుంటారు వాళ్ళు. కనుక వీళ్ళందరికీ పిల్లలు పుట్టితే చక్కగా వెళ్ళి చూసుకుంటేవాళ్ళు. వీళ్ళకి తాంబూలాలు చూసి ఆ తాంబూలాలు చక్కగా అవుతుంటే అమ్మ అమ్మ నా కుటుంబ నా కుటుంబ అంటే ఎక్కడి తెచ్చుకుంటావిడే పాపం అందుకని నోట్లో తెలిసి ఒప్పించాను. కనుక పిల్లలు ముందుగా అడిగితే మనం నోట్లో తెలిసి పెడతాం. కాబట్టి పిల్లలు అడిగితే ఏం పెట్టాడండి తండ్రి తండ్రి ఏదైనా పెడతారు. అక్కడ విశిష్టము ఇది ఎంగిలి అనేది ఉందా, ఎంగిలి అనేది లేదు. మనకి మామూలు తల్లిదండ్రులకి ఎంగిలి అనేది లేకపోతే ఆ జగన్మాత ఎవరండి? వాగ్భవభూతానికి అధిదేవత ఆవిడ, వాక్కుకి అధిదేవత. ఆవిడ ముఖం నుంచి వచ్చిన తాంబూలం, ఆవిడ నోట్లోంచి వచ్చిన తాంబూలం మన నోట్లోకి వస్తే అది ఎంతటి మహాప్రసాదం ఒకసారి గ్రహించుకో. ఆ తాంబూలం కేవలం జ్ఞానతాంబూలం, అది మనలో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, మనలో వాక్ వైభవాన్ని ప్రసాదిస్తుంది. ఈ వాక్ వైభవంతో ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ తాంబూలం చూస్తుంది. మనం ఈరోజు అమ్మ తాంబూలం పెడుతున్నాం ఇక్కడ, ఆ తాంబూలం పూజ చేసినప్పుడు ప్రతిరోజు పెడుతున్నాం. ఆ పెట్టిన తాంబూలం పెట్టిందిగానే పెట్టేస్తున్నాం, అక్కడ ఉంచేస్తున్నాం, వదిలేస్తున్నాం. అప్పుడు అది కాస్త వెళ్ళి నిర్మాల్యంతో పాటు కొంచెం చెత్త కుప్పలు పెట్టుకున్నాం. మరి మనం ఎంత పోగొట్టుకుంటున్నాం ఈ వారి నుంచి మనం ఎవరూ కూడా తాంబూలం చూస్తే అక్కడ మనం తీసేసుకుంటాం. ఎందుకంటే అది అమ్మ తాంబూలం. ఆ భావన ఉంటేనే కానీ మన ముందుకు కాదు. ఆ భావనతో మనం తీసుకున్నామంటే తప్పకుండా మనకు జ్ఞానం కలిగింది. మన నోట పట ఆ అమ్మ పలుకు, జగదంబ అమ్మ పలుకు, జగదంబ పలుకు అనేవారు చిన్నప్పుడు ఎవరు గంగిరెద్దుల వాళ్ళు వచ్చి కదా, ఎవరు అప్పుడు కలు వాడు అదేనండి వాడు అమ్మ పలుకు జగదంబ పలుకు. జగదంబ తప్పకుండా పలుకుతుంది. అమ్మకి మనం గురుమూర్తికి ఏమిటి, అక్కడ గుళ్ళల్లో ఏమిటి, ఈ దేవతా విగ్రహాలన్నింటినీ మామూలు విగ్రహాలుగా తెలుస్తున్నాము అన్న ఒక తప్పు. వాళ్ళకి మనం పెట్టిన అంటే అదే కానీ మాతాజీ గారే కానీ అక్కడ కూర్చొని ఆ తాంబూలాన్ని తీసి మీకు ఎవరికో ఇచ్చారనుకోండి, ఏ శర్మగారుకో శాస్త్రి గారు, ఆయన తింటాడా తింటా, నాకు పళ్ళు లేవమ్మా నేను తినలేనంటాడా, నేను ఆనడు పళ్ళు నాలుగు తినేస్తానని చెప్పి తీసేసుకుంటాడంటే ఎందుకు తీసుకుంటున్నారు ఆయన? అది మహాప్రసాదం అర్థమైందా? మనం చేసే తప్పండి ఇది నాకు ఎప్పుడు అనిపిస్తుంది. నాకు ఎంత ఓపుకున్నంతసేపు నేను ఎక్కడైనా నాకు తాంబూలం ఖచ్చితంగా తీసేసుకుంటూ ఉంటాను. తాంబూల చోరుంది పాదపూజలు చేస్తాం కదా, పాదపూజలు చేసినప్పుడు ఇక్కడ అక్కడ తాంబూలాలు వదిలేస్తారు, పీట పూజ చేసినప్పుడు కూడా తాంబూలం నాటేస్తుంది. మన సూచనలు ఆ తాంబూలంలో అంత గొప్పదనం ఉందమ్మా, దాన్ని మనం పోగొట్టుకోకూడదు. అది బాబుది దగ్గర పెడుతున్నాం మనం. ఏది ఆకులు ఒకరు తాంబూలం సమర్పయామి ఉగి పలేష్ట కూరే నాటవల్లి దళయ్యతో నాటవల్లి దళాలంటే తాములపాకులు ఏమండి, తాములపాకులు ఆకు వక్క సున్నం ఏంటి ఇతర సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కలిపి కదా మనం ఇస్తున్నాం. సాంబార్కి ఇస్తున్నప్పుడు అది దాని అలా వదిలేదు. పువ్వులతో పట్టుకుపోతాం ఇన్ని పూలు లక్షణ మార్చం జరిగితే ఇన్ని పూలు తీసేసుకెళ్తాం. తాంబూలం పెట్టిన వాళ్ళు తీసుకోవాలి అది ఉంటాం కదా, తీసుకోకూడదు అనుకుంటారే అనుకో, పెట్టిన వాళ్ళైనా తీసుకోవడం అది నా అడ్వైస్. ఎందుకంటే ఇది చదివాక నాకు అది అనిపించింది అనమాట, అమ్మవారి తాంబూలం అనేటటువంటిది మనకి
జ్ఞానం.
అమ్మవారి తాంబూలం అనేది సామాన్యం కాదు, అమ్మవారు కేవలం వాక్ స్ఫూర్తి. ఆ వాక్లో గుండె నుంచి వచ్చినటువంటి తాంబూలు మనకి అఖండమైనటువంటి విద్య తెలుసు, అఖండమైనటువంటి శక్తి తెలుస్తుంది కనుక అది మర్చిపోకూడదు. కానీ ఇప్పుడు అమ్మ ఉచ్చిష్టం ఎలా ఉంటుంది, ఎంత గొప్పది అనే విషయం ఇక్కడ 55వ శ్లోకంలో చెప్తూ అక్కడ ఏంటండి, మామూలుగా మనకి శివాలయానికి వెళ్తే మనం శివుడి యొక్క నిర్మాణం తీసుకోకూడదు అంటారు బయట ప్రపంచం. శివుడి దగ్గర పువ్వు తీసుకున్నాం అనుకోండి, ఆ పేద ఎదురుకున్న నందీశ్వరుడి మీద ఎవరి మీద పెట్టి వెళ్ళిపోండి, అది తమలో పెట్టుకోకూడదు అని పైకి తారుస్తారు కదా మా పూజ మా మీద మీ పూజారులు అరుస్తారు మా మీద. మనకేంటి ఇక్కడ ఏం తీసుకున్నాం, తలలో పెట్టుకోవడమో చెవులో పెట్టుకోవడం అలవాటు పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ బయట ప్రపంచంలోకి వెళ్తే మా అది తలలో పెట్టుకోకండి అక్కడ పెట్టండి అంటారు. ఎందుకు ఇలాగా బిడ్డ అది కూడా పాపం. అంతేకాదు శివుడి యొక్క ఉచ్చిష్టాన్ని శివుడి యొక్క ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ళకూడదు. అదిగో చెప్తున్నారు చూడండి, శివుడి యొక్క ప్రసాదాన్ని పంపలు అవి ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే తెలుసా, శివుడే ఒక ఎక్కడవాస శ్మశానవాస. అసలు ఇంకా భీమవరంలో కొంతమందిని చూశానండి, నేను అక్కడ ఉద్యోగం చేసినప్పుడు నేను అక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు శివాలయానికి వెళ్తే ఇంటికి వచ్చి కారు కడుక్కుంటారంట, కడుక్కునేవాడు. ఎందుకంటే శివాలయం అంటే శవాలయంతో సమానం అంట, అంటే ఆయన శ్మశానవాస కాబట్టి. అసలు చూడండి మరి ఆ శివుడి యొక్క అదేంటి దాన్ని ఏమంటారు, ఆయన క్షేత్రపాలకుడు ఎవరు, వేణుగోపాల స్వామి. దేవరం ఆయన యొక్క జీవన సోమేశ్వరుడికి ఆయన క్షేత్రపాలకుడు వేణుగోపాలు. మరేలా ఇప్పుడు వాళ్ళిద్దరు వేరే పాలకులేం వేస్తారు, మనమే వేరు. కనుక ఇప్పుడు ఏంటంటే ఈ శివుడి యొక్క నిర్మాల్యాన్ని కానీ ఉచ్చిష్టాన్ని కానీ ఇంటికి తీసుకెళ్ళకూడదు అనేటటువంటి ఒక రూలు. కానీ అది చూసి విపరీత అర్థాలు తీసుకున్నారు. ఇలాంటి పిచ్చి ఇది కాదు పిచ్చి. అక్కడ ఆయనకి చండు అనేటటువంటి ఒక మహా గొప్ప ప్రమద గణాల్లో ఒక గొప్ప ఉన్నాడంట. మన చండీశ్వరుడు అంటారు చూడండి. ఈ చండీశ్వరుడు ఎక్కడున్నాడు? అది అక్కడ ఏది ఆ సింహ ముఖం నుంచి నీళ్ళు వస్తుంటాయి చూసారా, ఆయన చెవిటేశ్వరుడు కూడా అంటారు. మా ఊళ్ళలో అక్కడ చప్పట్లు కొడతారు. ఇక్కడ కూడా నేను చాలా మంది చూశాను. ఆ చెవుడేశ్వరుడు అంటారు. చెవుడు కాదు ఆయనకి, ఆయన పేరు చండీశ్వరుడు. చెడ్డ ముండ అదన్నమాట ఆ చండీశ్వరుడు. ఆయన పేరు అటువంటి చండీశ్వరుడు అక్కడ ఉంటాడు. ఆయన గొప్ప తపస్సు చేసి శివుడి దగ్గర నుంచి ఒక వరం పొందాడు. నీ ఉచ్చిష్టాన్ని నేను తప్పను నాకు తప్ప ఎప్పటికీ ఇవ్వకూడదు.
నిర్మాల్యం
ఉచ్చిష్టం అంటే నిర్మాల్యమే, ఉచ్చిష్టం అంటే నిర్మాల్యమే. దేవుడు ఉచ్చేసుకుంటే గురువు ఉచ్చిష్టమే, తిన్నది ఉచ్చిష్టమే, అంత ఉచ్చిష్టమే. ఆఖరికి ఆ పాల్మట్టం దాటి వచ్చినటువంటి తీర్థం కూడా చండీశ్వరుడి. పాల్మట్టం మీద ఉన్న తీర్థం మటుకు మనం చూసారా, చూసారా మీరు? అక్కడ మనం ఒక చెక్క పెట్టి దాన్ని ఆపుతున్నాం. మీకు అర్థమవుతుంది అయ్యేటట్టుగా చెప్తున్నాం. ఊళ్ళో చేసేవారు అక్కడ చెక్క పెడుతున్నాం. చెక్క పెట్టి మనం మనం బకెట్లో పట్టుకుంటున్నాం. అది మనం సేవిస్తున్నాం తీర్థంలాగా.
అది ప్రసాదం.
అర్థమైందా? అది ప్రసాదమైంది మనకి. చండీశ్వరుడు అనుగ్రహించాడనమాట. అంతవరకు మీకు తీసుకోండి, మిగతాదంతా నాది అన్నాడు. మనం అనుకుంటున్నాము అలా బయటకు వెళ్ళిపోతే అదంతా కడిగేసే నీళ్ళు అనుకుంటున్నాం. ఇది అసలు కదా. అర్థమైందా? ఇది తెలుసాయి కదా, తెలుసా సుశ్రక్క, తెలుసా తెలీదా? తెలుసా. చండీశ్వరుడు అంత గొప్పవాడు. అటువంటి చండీశ్వరుడు అంతేకాకుండా, కానీ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మనం తెలుసుకుందాం. స్వయంభూలింగాలు ఉంటే జ్యోతిర్లింగాలు ఉంటే, ఆత్మలింగం ఉంటే, స్ఫటికలింగాలు ఉంటే, ఇంకోటి ఏమంటారు సిద్ధలింగ, సిద్ధ పురుషుడు స్థాపించినటువంటి లింగాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మనల్ని శివలింగము ఏవరి చేత స్థాపింపబడిందంటే
సిద్ధ పురుషుడు
కదా, ఆయన చేత స్థాపింపబడినటువంటి లింగం కనుక ఈ లింగాల దగ్గర నువ్వు ఏదైనా నువ్వు తీసుకోవచ్చు. ఇప్పుడు మనందరికీ డౌట్ క్లియర్ అయిపోయాయా? మనం అక్కడ పువ్వులు తీసుకొని తల్లో పెట్టుకోవచ్చు, వచ్చింది దాన్ని పెట్టుకోవచ్చు, కొబ్బరికాయలు తినచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు, అంటే అరి పళ్ళు తినచ్చు. ఒకటిగా ఒకటే ఉండండి. ఆయన తక్క సొజ్జపాలు చేసి పెట్టేది మా పెద్దమ్మ ఒక ఆవిడ ప్రతి శివరాత్రికి మాకు ఆవిడ లేదు కాదు. ఇట్లాంటివన్నీ కూడా మనకి నివృత్తి అవ్వడం కోసమే ఇక్కడ స్వామి గారు ఇక్కడ ప్రత్యేకించి ఏమన్నారంటే రణే చిత్వా దైత్యాల అపవృత శిరస్త్రై కవచిమి నివృత్తై చండాంశ. చండాంశ అంటే చండు యొక్క భాగాన్ని వదిలేయమన్నారు. కాబట్టి కైలాసం వెళ్ళినా వదలాల్సింది, కైలాసం డైరెక్ట్. కైలాసంలో వెళ్ళి నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఇప్పుడు తను ఉచ్చిస్తాను. అందుకని చెండా శివుడిని వదిలేశారు. తను త్రిపురహర నిర్మాల్య విముఖైకి త్రిపురాసుని హరించినటువంటి శివుడి యొక్క నిర్మాల్యానికి వాళ్ళు విముఖత చూపించారు. అంటే తీసుకోలేదు అని. ఎందుకు తీసుకోలేదు అంటే ఆయనే ఇచ్చేస్తానని ఆయన సిద్ధపురుషుడు, ఆయనే దేవదేవుడు. అయినా కూడా ఆయన సన్నిధానంలోనే ఆయనకి తన మీద తనకేమి స్వతంత్రం లేదు. భగవత్ పరాధి భగవంతుడు
భక్తపరాధి
కనుక అక్కడ ఆ చండీశ్వరుడు అక్కడే ఉంటాడు. అందుకని ఈ వీళ్ళు ఏం చేశారట ఎవరు విశాఖ విశాఖ అంటే ఎవరు విశాఖపట్నమా విశాఖ అంటే ఎవరు సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి విశాఖ అంటే సుబ్రహ్మణ్య స్వామి విశాఖ అంటే ఆ స్వామివారి నామాల్లో కూడా ఉంది కనుక విశాఖ ఉపేంద్ర ఉపేంద్రుడు అంటే విష్ణుమూర్తి ఇంద్రుడు వీళ్ళు ముగ్గురు ఉన్నత అసలు సంహారం చేసి ఆ అమ్మవారి దర్శనానికి వచ్చారు అంటే ఇద్దరిని దర్శనం చేసుకున్నారు కానీ స్వామివారికి దూరంగా రావు నమస్కారం చేసేసి పిల్లలు కూడా చూడండి మనం పిల్లలు కూడా చూస్తాం అంటే ఇప్పుడు పిల్లలు కాదు ఇప్పుడు పిల్లలందరూ డాడీ డాడీ అనుకుంటారు డాడీ దాడి వాళ్ళ దగ్గరే ఉండకపోయినా డాడీ డాడీ అనుకుంటూ పెడతారు నాన్నగారు నాన్నగారు అమ్మ ఇంట్లోనే ఉంది పాప పడక అన్నీ చేస్తున్నారు కదా అమ్మని లెక్క చెప్పి కదండి అవునా కదా ఏరా మీరు చేస్తారా మీ అమ్మని లెక్క చేస్తారా మీ డాడీ అంటే ఎక్కువ ఇష్టం ఏరా చిన్నవాడు చెప్తారా చెప్పటం లేదు కనుక ఇక్కడ ఏంటన్నమాట ఈ విశాఖుడు మన ఇంద్రుడు ఉపేంద్రుడు వీళ్ళ ముగ్గురు చక్కగా వెళ్ళి రాక్షస సంహారం అంతా చేసి తల్లి దగ్గరికి వచ్చి చెప్తామని అమ్మ అమ్మ మా మేము చక్కగా రాక్షసులందరినీ సంహరించేసామమ్మా అని నమస్కారం చేసుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు మా అమ్మే కదా అని ఆ ఆభూషణాలు అన్నీ వేసుకుని వచ్చేలా వాళ్ళ తలనుకున్నటువంటి ఆ కిరీటాలన్నీ తీసి పక్కన పెట్టి చక్కగా నడుచుకుంటూ వచ్చి అమ్మకి నమస్కారం చేస్తే నాన్నల్లారా మీరు చక్కగా రాక్షస సంహారం చేసి వచ్చారా అవుతే రండిరా అని ఆవిడ అప్పుడే ఎప్పుడు నవ్వుకునే ఉంటుంది ఆవిడ తాంబూలం ఆ తాంబూలం గురించి రేపు ఆ తాంబూలం అలా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతుంటే అదే తీసి వాడు ముక్కు పెరిగి ఇచ్చింది తల్లి ఆవిడ ఆ నోట్లోంచి తీసి అబ్బా ఎంత అదృష్టం అండి ఆ అదృష్టం ఎవరికి లభిస్తుందండి అది లభించిన వాళ్ళే కదా తల్లిలు ఆ ధన్యతని నిలబెట్టుకోవాలి ఆ అమ్మ అంత ప్రేమగా వారికి ఇచ్చినటువంటి ఆ కర్పూర వీటికి ఆమోదం ఏ దిగంతరాలంతా కూడా వ్యాపించేటటువంటి ఆ తాంబూల వాసనల కల తాంబూలాన్ని వారి గురిపించుకుంటారు అంటే ఏంటండి ఇక్కడ అంటే ఎప్పుడు ఇచ్చింది వాళ్ళు ముందర వస్తే ఇచ్చిండేదా
సంహారం చేసిన తర్వాత
వాళ్ళు ఎప్పుడైతే రాక్షస సంహారం చేశారో అప్పుడే ఇచ్చింది అలాగే మనలోని రాక్షసు మనలోని రాక్షసు ఈర్ష్య అసూయ అసహనం గోడలేతనం కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం రాగద్వేషాలు ఇవన్నీ మనకి రాక్షసు ఈ రాక్షసులందరినీ మనం సంహారం చేసుకుని అమ్మ దగ్గరికి వెళ్తే మనకి అప్పుడు తప్పకుండా ఇస్తుంది అప్పుడు ఆవిడ తాంబూలం యొక్క ఆ వాసనలు ఎలాగో దిగంతరాలంతా వ్యాపించిపోయాయో అమ్మ నోటి నుంచి వచ్చినటువంటి ఆ తాంబూలం యొక్క వాసన ఈ వాసన ఏమిటి సువాసన ఈ సువాసన అమ్మవారి ధ్యానశ్లోకాలలో తాంబూల దగ్గర జిహ్వాత్యాజ్యచ్ఛేదకరం అని జిహ్వజాఢ్యాన్ని ఛేదించేటటువంటిది అమ్మ తాంబూలం అటువంటి తాంబూలాన్ని మనకు అమ్మ ప్రసాదిస్తే అప్పుడు ఇది వాగ్భవ కూటర్ నుంచి వచ్చినటువంటి మహాప్రసాదం గురు సుప్రసాదము కొనకున్న కలుగునే ప్రతిదేని చిత్తోపరి అప్పుడు మనకి గురుతత్వం ఏమిటో అర్థమవుతుందండి లేకపోతే అర్థం కాదు మానవ మాతృగా చూసినంతసేపు గురుతత్వం అర్థం కాదు మన స్థితి అంత ఎదిగితే తప్ప ఆయన దేవుడు ఆది మధ్యాంత రహితుడు సాక్షాత్తు ఆది పరాశక్తి స్వరూపమే కుర్తి అనేటువంటి భావన పరిపూర్ణంగా మనతో ఎన్నుకోవాలి. అందులో తేడా లేదు. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఒకసారి బాబు మహారాజు గారు సాయంత్రం పూట అమ్మగారి దగ్గరికి వచ్చారు. అక్కడ మీకు చాలా మంది కొంతమందికి తెలుసు, ఇక్కడ నాటు తాతని అంటేవాడు తెలిసిన వాడు నాటు తాతని మన కట్టపూరు గ్రామం గ్రామవాసి
హైదరాబాద్.
ఎప్పుడు చూసినా అలాగ ధ్యానమే. ఆయన ముఖస్థుడా ఏది వచ్చినా అది కేవలం ఆ పరతత్వమే వచ్చింది. కానీ అతనికి ఏమి భాషారాదు ఈశాదు మామూలుగా మాట్లాడతాం. అప్పుడు ఇలా బాబుజీ అమ్మగారి దగ్గర ఉన్నా, అమ్మగారి దగ్గర ఉంటే ఏ నాడు ఎలా ఉన్నావు కదా అంటే వచ్చాడు. వస్తే నాకు తల్లి అవుతుంది ఏం చూస్తున్నావు అమ్మ చూస్తుంది ఏ అమ్మ వాడు వీడు ఒకటా కాదా వేరా అమ్మ వాడు వీడు ఒకటే ఆయనతో చెప్తున్నాడు. అమ్మ వాడు వాడంటే ఎవరు ఆంజనేయ స్వామి, వీడు అంటే బాబుజీ, వాడు వీడు అమ్మ ఒకటే అది గుర్తించావా నువ్వు? అయ్యో నేనేది గుర్తించలేదు, రెండో గుర్తే కదా ఇలా అన్నాడు. ఎంత బాగా జ్ఞానం ఆయన తెలుసా తర్వాత తర్వాత పాపం ఏదో అయిపోయింది కానీ బట్ మహా ఉపాసన అంటే తెలియదు అది ఏదో జన్మాంతరాల్లో ఆయన చేసుకున్నటువంటి మహాత్ములు. అంతేకాకుండా శేఖరము ఏదో ఒకరు ఉండేవాడు, చూడ్డానికి పిచ్చివాడుగా ఉండేవాడు, చూడ్డానికి పిచ్చివాడుగా ఉండేవాడు, పొడుగుగా ఉండేవాడు, అతను చదువుకున్నవాడు, చొక్కా ప్యాంటు కానీ కట్టుకునేవాడు, ఇలా తిరుగుతుండేవాడు. ఇవన్నీ స్వామి టైంలో జరిగినటువంటి అవి ఒక్కసారి మనం చెప్పుకుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. కనుక ఇక్కడ ఏంటి దేని గురించి చెప్పుకున్నామంటే ఆ రాక్షస సంహారం ఎప్పుడైతే చేస్తామో చేసినప్పుడు అంటే మనలో ఉన్న రాక్షసుల్ని మనం సంహరించుకోవాలి. సంహరించుకొని అప్పుడు నువ్వు ప్రశ్నించు యాని తద్విద్ధి ప్రణిపాదేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశించే జ్ఞానం జ్ఞాని ప్రదర్శన అని భగవద్గీత. అంటే నీకు ముందర నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి, నీళ్ళు నువ్వు సంస్కరించుకోవాలి, సంస్కరించుకొని అప్పుడు నువ్వు స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. అసలు పరతత్వం గురించి అడగాలి అంటే దానికి మనకు ఒక అర్హత ఉండాలి. ఆ అర్హతను సంపాదించుకొని స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిప్రశ్న ఎక్కడ పడితే అక్కడ మనం వెళ్ళి అమ్మమ్మ ఏంటమ్మా నా ఇది పర ఇది ఏం పెట్టారు అని అలా అడగకూడదు. ఆ సమయం సందర్భం చూసి వాళ్ళ చక్కగా సేవ చేసుకుంటూ చక్కగా పరిప్రశ్న ఎంతో ఆదరంగా పెళ్లిగా అడిగితే అప్పుడు వాడు మన జ్ఞానాన్ని బోధిస్తారు. శ్లోకం ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఉపదేశించే జ్ఞానం సత్వదర్శన అది అది భగవద్గీత 4వ అధ్యాయంలో కనుక ఇక్కడ మనం మన అహంకారాన్ని విడిచి ఆ మకుటాలన్నీ తీసి కింద పెట్టాలి. దీనికి కూడా బాబునారాయణ గారు ఆ రామాయణాన్ని చూపెట్టినప్పుడు రామానంద సాగర్ గారు రామాయణాన్ని చూపెట్టినప్పుడు ఈయన రుద్రకామేష్టి దానికి పిల్లలు లేదని చెప్పి ఏం చేస్తే పిల్లలు పుడతారు అని మన దశరథ మహారాజు గారు ఆ వశిష్ఠ స్వామి వారి ఆశ్రమానికి పెడుతుంటే ఆయన తన రాజలాంఛనాలన్నీ తీసి పక్కన పెట్టేసి ఆ రథాన్ని కూడా వదిలేసి చెప్పులు కూడా తీసేసి నడుచుకుంటూ వెళ్ళి స్వామి వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళి నమస్కారం చేశారు. అది చూసి బాబుజీ చూసారా మహాత్మకి అలా వెళ్ళాలి అని మనకు చెప్పారు. కనుక అటువంటిది ఆ గురుమూర్తి యొక్క ఉచ్ఛిష్ట ప్రసాదం అమ్మ ఎప్పుడైతే ఇచ్చిందో వారికి ఆనందమే ఆనందం అండి. కనుక ఇక్కడతో ఇంకా ఉదాహరణ సరే. ఇక్కడ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ శ్లోకం మనకు వస్తుందండి. అది ఏమిటి అంటేగా అమ్మ యొక్క మాట. ఇప్పుడు అమ్మ పలుకుల్ని వర్ణిస్తున్నారు. ఏంటది పలుకు పలుకుతే పలుకు పలుకుతే అని అమ్మవారిని వర్ణిస్తారు. పలుకుతే అని ఒక పాట. అసలు అమ్మ పలుకులు తేనెకంటే తేనెతో తేనో అంటున్నాం కానీ అది తేనెకంటే తేనె కాంత ఎక్కువగా ఉంది వేడి చేసుకుని అంటున్నాను. అవునండి అలాగా అట్లా కాకుండా ఇక్కడ అమ్మని చెప్తున్నాందా విపచ్యా గాయంతి వివిధ అపదానం పశుపతే త్వయారే వక్తుం చరిత శిరసా సాధువచనే త్వదీయ మాధురి అయిన అపలపిత తత్రి కలరవా నిజా వీణా వాణి చుడయని చోడేన నిపుణం. అంటే అమ్మ నిజ సల్లాప మాధుర్య వినిర్మత్సిత కచ్చపి అని అమ్మ నామతో. అంటే అమ్మ పలుకులు ఎలా అమ్మ మాట్లాడుతుంటే ఎలా ఉంది అంటే ఆ సరస్వతీదేవి వాయిస్తున్నటువంటి కచ్చపి అనే వీణ సరస్వతీదేవి కచ్చపి అనే వీణ అమ్మ ఒక్కొక్కడికి ఒక్కొక్క వీణ అండి. నారద మహర్షికి వీణని మహతి అంటే తుమ్మూరు మహర్షి బృహతి ఆ తుమ్మూరుడు వీణ కళావతి ఆయన తుమ్మూరుడు పేరు. మరి విశ్వావసుడు అనే ఒక గంధర్వుడు ఆయన వీణ పేరుట బృహతి. మరి నారదుడు వీణ పేరు మహతి. మనం ఇవన్నీ పేరుగా మహతి బృహతి మహతి అదిగో వారి కోడలు మహతి అంటే అంటే సరస్వతీదేవి వీణ పేరు మహతి అంటే. అలాగే అమ్మవారి నారదు అమ్మవారి యొక్క వీణ పేరే
కచ్చపి.
కచ్చపి ఈ కచ్చపి ఎవరిది సరస్వతీదేవి యొక్క వీణ పేరు కచ్చపి. ఆ నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత వినిర్భత్సిత అంటే సరస్వతీదేవి యొక్క కచ్చపి వీణ నాదం కంటే కూడా దానిని కూడా దాటిపోయి ధిక్కరించినటువంటి మాధులత్వం కలిగినటువంటి అమ్మ పడుతుంది. సరస్వతీదేవిలో విశిష్టత ఏమిటంటే మామూలుగా మీరు ఎప్పుడైనా చూడండి వీణ వాయించేవాడు స్వరం పట్టే వాయిస్తారు అంటే ఆ స్వరమే పడుతుంది. కానీ అమ్మవారి సరస్వతీదేవి వాయించే కచ్చపి వీణ గొప్పతనం ఏంటంటే అక్షరం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఆవిడ అక్షర స్వరూపిణి కూడా కదా. వీణావాది వరదే తర్వాత వీణా పాణి పుస్తకధారిణి అని మనం పాడుకుంటాం కదా. కనుక వీణాపాణి పుస్తకధారిణి అక్షరామ శ్లోక వారిక పాణి ఆవిడ చదువుల తల్లి నాట్యానికి తల్లి అక్షరాలకి తల్లి. మరి ఇంటికి అసలు విద్యా వాక్ భవానికి అంతటికీ తల్లి ఎవరు సరస్వతి. ఆ సరస్వతి ఆవిడ వీణ వింటే కేవలం స్వరాలు సరిగమనే కాదు సా అక్షరం అక్షరం అంటే గవ సా అని అంటారు వర వీణ అంటే అని వస్తున్నాయి వరవీణ మృదు పాణి. ఆవిడ పాడుతూ ఉంటాడ ఆవిడ వీణ వాయిస్తాడ వరవీణ మృదు పాణి అని డైరెక్ట్ గా వినిపిస్తుంది
అర్థమైందండి.
అంత గొప్ప అదన్నమాట అటువంటి ఆ అమ్మ ఇక్కడ ఏం చేస్తుంది కట్ట అమ్మవారు ఎదురుకుండా కూర్చొని ఎవరి గురించి వర్ణిస్తూ పాడుతుందంటే పశుపతి యొక్క గుణగణాన్ని కీర్తిస్తూ పాడుతుంది. సినిమా పాటలు కాదండి, ఏదో పాటలున్నాయి మూడు పాటలు అదేనా మంచిది. ఆ పాటలు కాదు పాడుతున్నది ఇక్కడ హరి హరుని యొక్క అంటే తన పతి యొక్క గొప్పదనాన్ని ఎంతో బాగా వర్ణిస్తూ పాడుతోంది ఈ సరస్వతి అని మీరు ముసుకోలేదు. మొన్న చదువుకున్నటువంటి శ్లోకంలో కూడా మనం ఏం చదువుకున్నాం, తన తన భర్త గురించి చెప్తూ ఉంటే వాళ్ళ ఎందు ఆవిడ అయ్యో అపరిమితమైనటువంటి ఆనందాన్ని చూపెట్టేస్తుంది ఆవిడ. ఆ అపరిమితమైన ఆనందం ఎందుకు వస్తుందంటే ఆవిడకి దేని ఎందుకు ఇష్టం అంటే తన భర్త యొక్క వీర చరిత్ర చెప్తేనే ఆవిడ ఇష్టం. గోదాదేవి కథ మనం తిరుపతి చెప్తున్నప్పుడు కూడా ఆ నీ గోదాదేవి అంటుంది, అమ్మా నీలాదేవికి నీకు నీ భర్త యొక్క వీర చరిత్రను చెప్పుకుంటేనే నీకు ఇష్టం అందుట. అలాగే ఇక్కడ కూడా స్వామివారు కూడా వీర చరిత్రలు ఎందుకు వీర చరిత్రలు అంటే ఆ వీర చరిత్ర అంటే ఒక వీర వనితమణి అంటే ఒక వీరుని యొక్క భార్య దాన్ని ఏమంటారండి, వీరుడి భార్య వీర సత్రుమణి
వీరపత్ని
వీరపత్ని అయి వీరపత్ని వీరపత్ని సీతాదేవి చాలా లేటగా మనకి యొక్క సీతాదేవి అంటారని లేటగా చాలా అమాయకులలాగా చాలా ఇదిగా అనిపిస్తుంది కదండి నా చూపుకను. కానీ ఆవిడ తన రాముడు ఎలా వస్తే ఇష్టం అంటేగా ఆ వాళ్ళెవరు ఆ 14,000 రాక్షసులు చూసారా కథ కూర్చున్న దృశ్యులు వాళ్ళందరినీ చంపి వచ్చినప్పుడు ఆహా ఇంత మంది రాక్షసులు ఒక్కసారి చంపాడు కదా అని వాడు వెళ్ళి ఆలింగనం చేసుకుంటుంది ఆయన భుజాదిని. అది వీర వనిత కావాల్సింది, అంతేగాని మా ఇంటి ముందర పూసుకోవడం కాదు. ఇది కేవలం ఆ రావణాసుని విషయంలో కూడా మనం చదువుతాం. సుందరకాండ జరిగినప్పుడు అతడి వీరత్వానికి ఏంటి అంటే వాడి చేతుల మీద ఘాట్లు ఉన్నాయట, ఆ ఘాట్లన్నీ తన యుద్ధాలలో దేవతలతో యుద్ధాలు చేసి జయించినప్పుడు ఆ వజ్రాయుధపు ఘాట్లన్నీ వాడి ఒంటి మీద కనిపించాయి అని మనం సుందరకాండ జరిగినప్పుడు చదువుతాం. జ్ఞాపకం దా కనుక ఇక్కడ ఏంటంటే ఈ అమ్మ అమ్మకి ఎప్పుడు ఆనందం ఏంటంటే తన భర్త గురించి చెప్తే ఆనందం. కానీ ఇప్పుడు ఇప్పుడు రోజుల్లో ఎలా ఉన్నారంటే ఈ ఆయనమ్మ ఎంత బాగా చెప్తారనుకున్నా ఇలా చేశారు ఏం చెప్తారేమో ఆయన 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 గురించి చెప్పింది చాలు కేవలం చెప్పబడ్డారు అంతే కదండి. మీ ఆయన ఇంత మంచివాడు అయ్యి బాబా ఎన్ని వాకులు వచ్చాయో ఇది వచ్చాయి అది వచ్చాయి అని అంతా చెప్పామనుకోండి వాళ్ళు అది ఉంటో వినలేదు కొంతమంది వెళ్ళాక ఆ చెప్పింది చాలు ఆయన గురించి ఎప్పుడు తింటూనే ఉంటారు చాలు ఏదైనా ఉంటే తింటున్నా కదా అంత. కానీ అమ్మవారు అలా ఆవిడెవరు కేవలం శుద్ధ పతివ్రత ఆవిడ తన పతి తప్ప ఇంకొకటి లేడు అవి అందుకని పతివ్రతాంగనామిష్ట ఫలదాయే నమ పతివ్రతాంగన అందరినీ కూడా ఆవిడ అభిష్ట అభిష్టాలు సిద్ధింపజేస్తుంది. అటువంటి పతివ్రత మహాపతివ్రత అమ్మవారు కనుక ఆ అమ్మవారు ఇటువంటి ఇతరమైనటువంటి చెప్తే ఆవిడ హర్షించదు. అందుకని పదిహేడు మాధురి అమరవిత తత్రీ కలరవా నిజాం వీణావాణి నిత్యుడే చూడలేదని ఆ అమ్మవారు ఆ సరస్వతి దేవి తన యొక్క నాథుడైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క నీళ్ళలో చక్కగా వీణావాయించలేని వింటుంటే ఆవిడ ఆనందపడిపోయి ఆ ఇంతవరకు మన చెవులు ఉంటే ఏమిటండి
ఈ కిన్నరున్న ముత్యాలు శబ్దం చేశాయని మొన్న చెప్పుకున్నాం, ఇప్పుడు అలా కాదట.
శబాష్
సాధు 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 నంద శ్రీకర కృష్ణ అని మనం ఆడబడుతుంది కదా. సాధు సాధు అంటే చాలా బాగుంటుంటాం సంస్కృతంలో. సాధు అంటే సాధు సాధు, ఆ సాధు సాధు చాలా బాగుందనేసరికి సిగ్గుపడిపోయిందండి. ఎవరు సరస్వతీదేవి సిగ్గుపడింది. సరస్వతీదేవి సిగ్గుపడిపోయి ఏం చేయాలో తోచక వాయించడం మానేసి తన యొక్క ఈ కొమ్ము ఉంటుంది కదా, ఈ కొమ్ము తీసుకుని ఇలా నీళ్ళేసేసుకుంటే చాటేసుకుంటుంది. అమ్మా నేను ఇంత చెప్పుకున్నానంటే అది నీ గొప్పతనం కానీ నా గొప్పతనం ఏముంది? నేను బాగా వాయించాను వాయించాను బాగా బాగుంటున్నాను చేస్తాను బాబు. ఇలాంటివన్నీ అమ్మ చెప్తే మనం సిగ్గుపడడం అంటే ఏమిటి అంటే ఆ అమ్మ ఎంతో ఆనందిస్తోంది, నిజంగా ఆనందిస్తోంది. చాలా బాగా చెప్తారే అని ఎప్పుడైనా అన్నారు మనం గుర్రం చేసుకోవాలి ఏమో. అమ్మ నేను బాగా చెప్పానన్నారు అని పైగా గట్టిగా ఒక మీ దగ్గరికి వచ్చి చెప్పారు అప్పుడు ఏమవుతుందండి
అంత.
కానీ సరస్వతి మనకు అదే చూపెట్టారు. ఎప్పుడైతే సాధు కృష్ణుడు మనల్ని సాధు సాధు అన్నారు అప్పుడు చాలా వినమ్రతగా తలలు చేసేసి అది చెప్పి
మౌనం
మీద కప్పేసుకుంది ఆవిడ పంట అది ఏదో తత్సం రేపు చెప్పు. ఓం సహనాభవన్ సహనం సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.